ప్రియమైన ఆత్మబంధువుల స్నేహం, దయ, సంతోషం వంటివి జ్ఞానికి సహజమవుతాయి. జ్ఞాని అన్నిటినీ నేర్చుకోక్కర్లేదు. దయ, స్నేహము, సంతోషం ఇవన్నీ సహజంగా ఉంటాయట. ఎవరికి? జ్ఞానికి. స్నేహం ఉంటుంది, ఈ సంతోషం ఉంటుంది, దయ. అంటే స్నేహం అంటే జ్ఞాని స్నేహం మన స్నేహాలలాగా ఉండవు. మన స్నేహాలు దుఃఖాన్ని పుట్టిస్తాయి. మన ఈ ఫ్రెండ్షిప్లు ఎటువంటి అంటే దుఃఖాన్ని పుట్టిస్తాయి, గ్రీఫ్ ప్రొడ్యూస్ స్నేహాలు. ఇవన్నీ ఈ జ్ఞానితో అనుబంధం. జ్ఞాని యొక్క స్నేహం ఎటువంటిదంటే సుఖాన్ని, శాంతిని ప్రొడ్యూస్ చేస్తాయి. రమా మహర్షి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అనేక మందికి అనేక సిద్ధులు ఉండొచ్చు. కొంతమందికి వాళ్ళకున్న సిద్ధిని బట్టి సంపాదన రావచ్చు. రమణ మహర్షి గారిలో ఉన్న సిద్ధి ఏంటంటే, ఆయన సిద్ధి అందరికీ శాంతిని ఇవ్వటం. అది చాలా గొప్ప సిద్ధి. మాట మంచి లేదు, మాట అక్కర్లేదు, ఏమీ అక్కర్లేకుండా ఆ సైలెన్స్లోనే అందరికీ శాంతినిస్తారు, పీస్నిస్తారు, హ్యాపీనెస్ని ఇస్తారు. ఈ భౌతికమైన సిద్ధుల కంటే, మీకేదో కొన్ని భౌతికమైన ప్రయోజనాలు చేకూర్చే సిద్ధుల కంటే కూడా ఆ శాంతిని కలగజేసే సిద్ధి, ఆ సుఖాన్ని కలగజేసే సిద్ధి, ఆ తత్వాన్ని మీకు అనుభవంలోకి పట్టి ఇచ్చే సిద్ధి ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది. అటువంటి సిద్ధి భగవానుకు ఉంది. అజ్ఞానికి రాగము, భయము, క్రోధము సహజంగా ఉంటాయి. అజ్ఞానికి సహజంగా ఉంటాయి రాగం ఉంటుంది, ఈ భయం ఉంటుంది, ఈ కోపం ఉంటాయి. ఈ జ్ఞానికి ఏవి సహజంగా ఉంటాయట? ఒకటి స్నేహం, రెండు దయ, మూడు సంతోషం. ఈ సృష్టిలో నిజమైన సుఖి ఎవడంటే జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి. జ్ఞానికి భయం కూడా ఉండదు. కారణం ఏంటంటే, భయం ఉంటే మనిషికి తప్పనిసరిగా దుఃఖం వస్తుంది. మీకు ఇప్పుడున్న భయం వేస్తామనుకోండి, ఎందుకు భయం వేస్తామని ఆలోచించండి మీరు ఎప్పుడైనా. ఇప్పుడు మనకు శరీరం మరణించేటప్పుడు మనకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? మనదే ఇది పోతామని. ఈ శరీరం మనదే, ఎంతో కాలం అన్నం తినాం, బట్టలు కట్టుకుంటున్నాం, దీన్ని పోషిస్తున్నాం, జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఈ మనది అనేది ఏదో పోతామని భయం వేస్తుంది. భయానికి కారణం అది మనదే. అలాగే ఇప్పుడెందుకు మరి శరీరం ఇప్పుడు పోవటం లేదు కదా మనకి. ఇంకేదో కొంతకాలం ఈ భూమి మీద తిరుగుతున్నాం కదా, అలా తిరుగాడుతూ ఉంటాం కదా ఈ భూమి మీద, మరి ఇప్పుడు ఎందుకు భయం వేస్తుంది? మన అహంకారంలో ఉన్నదో, మన మనస్సులో ఉన్నదో, ఏదో పోతామే మనకు అనిపించినప్పుడు, ఏదో పోతామని మనం ఊహించుకున్నప్పుడు, అప్పుడు కూడా భయం వేస్తుంది మనకి. శరీరం పోయేటప్పుడు భయం వేస్తుంది, మన మనసులోనూ ఏదో పోతుంది. లేకపోతే ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి అని అనుకుంటాం మనం. అలా ఉండలేకపోతున్నాం, ఇలా ఉండలేకపోతున్నాం అనుకున్నప్పుడు కూడా భయం వేస్తుంది అది. అయితే మన మనసులో ఏదో పోతుంది, మన అహంకారంలో ఏదో పోతుంది, మన అహంకారానికి అహంకారం నష్టపోతుంది అని ఏదో అనుకున్నప్పుడు మన మనసులో ఏదో మనం అనుకుంటాం. మనం ఇలా ఉన్నాం అనుకుంటాం, ఇలా ఉన్నాం అనుకుని ఏదో పోతుంది అనుకున్నప్పుడు భయం వేస్తుంది, శరీరం పోయినప్పుడు కూడా భయం వేస్తుంది. అయితే చైతన్య స్థాయిని అందుకున్న వాడికి భయం ఉండదు. ఏం చెప్తుంది? చైతన్య స్థాయి పొందిన వాడికి అక్కడ చైతన్యంలో భయం లేదు. ఈ అహంకారానికి ఇతరులు ఉన్నారు, అంచేత భయం వేస్తుంది. ఆ భయపడేది ఎవరు? మనకి ఇప్పుడు దుఃఖం వస్తుంది, లేకపోతే భయం వస్తుంది, లేకపోతే డిజైర్ వస్తుంది. ఏదైనా వస్తుంది అనుకోండి, ఆ డిజైర్ వచ్చేది ఎవరు? ఎన్ని దేనికి వస్తుంది? ఈ మనస్సుకు వస్తున్నాయి. ఎన్ని దేనికి వస్తున్నాయి? ఈ మనస్సుకు వస్తున్నాయి. ఈ జ్ఞానితోటి సహవాసం చేస్తే, సత్పురుషులతోటి సహవాసం చేస్తే, సత్పురుషులతోటి సహవాసం చేస్తే నీకు సత్యము తెలుస్తుంది, నీ హృదయంలో ఉన్న సత్యము తెలుస్తుంది. సత్సంగం ఎందుకు చేయాలంటే, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు సత్సంగం వల్ల తెలుస్తుంది. ఆ సత్యం ఎప్పుడైతే నీకు తెలియబడిందో, దానికి చావు లేదు కాబట్టి చావులేని స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ సత్యంలో ఏమున్నాయంటే, దయ ఉంది, ప్రేమ ఉంది, చావులేని స్థితి ఉంది. అక్కడ భయానికి కానీ, లేకపోతే కోరిక కానీ, ఆ ద్వైత స్థితికి, నీవు నేననే భేద బుద్ధికి కానీ ఆ చైతన్యంలో ఏమీ తావు లేదు. ఆ చైతన్యంలో తావు లేదు. అంటే నువ్వు చైతన్యం కాని దాంట్లోంచి నువ్వు ఏదైనా సరే మనం ఒక మాట విన్నా, ఒక పని చేసినా, అది చైతన్యం కాదనుకున్నప్పుడు ఇంక దాని ద్వారా వదిలేయటమే. అది చైతన్యం అవునా కాదా? మనం ఒక మాట వింటా, మన చైతన్య స్థాయిని పెంచుతుందా ఆ మాట? పెంచదనుకున్నప్పుడు అది పురాణం అనండి, ఇంకోటి తీసుకు పక్కన పెట్టండి అంతే. శ్రవణం కూడా చాలా గొప్పది, కానీ దురదృష్టం ఏంటంటే మన హిందూ మతంలో పూజకి ఇచ్చిన ప్రాముఖ్యత శ్రవణానికి ఇవ్వటం లేదు. మననం పేరు మీద మనకున్న అజ్ఞానాన్ని, మనకున్న ఈగోని అందులో కలపకుండా జ్ఞాని చెప్పే మాటని యాజ్ చేసిగా తీసుకుని దాన్ని కనుక మనం మెడిటేట్ చేస్తే, తప్పనిసరిగా జ్ఞాని ఏ వస్తువునైతే పొందాడో ఆ వస్తువు మనకు కూడా అనుభవంలోకి వస్తుంది. మనం వింటాం, మంచి మాటలు వింటాం, ఇంటికి వెళతాం, ఇంటికి వెళ్ళి మన మంచి మాటలు మన అజ్ఞానాన్ని కలుపుతాం. దానికి చివరికి ఒక పెద్ద మాట పెట్టుకోవడం మరణం అని దానికి. ఒకసారి మరణం వల్ల కూడా ప్రమాదం వస్తుంది. మరణం కంటే శ్రవణం గొప్పది. ఒకసారి మరణంలో నీ ఇగ్నోరెన్స్ ఇంటర్ఫీర్ అవుతా ఉంది, ఇగ్నోరెన్స్ కలుస్తూ ఉంటుంది. భగవాన్ కొన్ని కొన్ని మాటలు వండర్ఫుల్ మాటలు చెప్పారు, బ్యూటిఫుల్ వండర్ఫుల్ మాటలు. ఏం చెప్పారంటే, నువ్వు గార్డెన్ ఇద్దరు ఇగ్నోరెన్స్లో ఉంటావు, జాగ్రత్త అవస్థలో నాలెడ్జ్లో ఉంటావు. నాలెడ్జ్ అంటే ఏదో అనుకుంటున్నావు కదా, నీకు వ్యవహార జ్ఞానం అందాం పోనీ. జాగ్రత్త అవస్థలోనూ నాలెడ్జ్ నువ్వు కాదు, గార్డెన్ ఇద్దరులోనే ఇగ్నోరెన్స్ నువ్వు కాదన్నారు. గురువు అన్నా, ఈశ్వరుడన్నా, బ్రహ్మమన్నా ఒకటే. ఆ ఈశ్వరుడు ఉన్నాడు, జరిగి ఈశ్వర ఒక కంట్రోలర్ ఒకడు ఉన్నాడు. ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మగా చైతన్యంగా బ్రహ్మముగా ఉన్నాడు. లోపల దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు మన అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఉండి ఎలా పనిచేస్తున్నాడు? సైలెంట్గా పనిచేసుకుపోతున్నాడు. డబడబలగా కాదు, ఆడంబరంగా కాదు, సైలెంట్గా చాలా నిశ్శబ్దంగా వాడు పని చేసుకుంటూ, ఆ ఈశ్వరుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మన గుర్తింపులు కూడా ఆయనకు అక్కర్లేదు. అయితే ఇక్కడ రహస్యం బాగా మీరు బాగా పెట్టుకోండి. ఇక్కడ నాకు ధనం ఉందనుకోండి, నాకు ధనం ఉందని నాకు జ్ఞానం రాదు. నాకు పాండిత్యం ఉందనుకోండి, నాకు పాండిత్యం వల్ల నాకు జ్ఞానం రాదు. పాండిత్యం వల్ల ధనం వల్ల ఉంటే ఉండొచ్చు. అది మీ శరీరం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, పాండిత్యం అంతే నిజం, ధనం కూడా అంతే నిజం. అవి నేకెడ్ ట్రూత్లు కాదయ్యి. సర్వకాల సర్వావస్థల్లో ఉండే సత్యం మటుకు అది కాదు. అయితే ఇక్కడ చెప్పి ఏంటి, నువ్వు ఎందుకు నీ హృదయంలో ఉంటుండే ఆ సత్యాన్ని ఎందుకు నువ్వు సాక్షాత్కరించుకోవాలి అంటే, సత్పురుషుల స్నేహం వల్ల నీ హృదయంలో ఉన్న సత్యం నీకు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకు? దాని ప్రయోజనం ఏమిటి అని అంటే, మనస్సుకి కర్తృత్వం ఉంది, అహంకారానికి కర్తృత్వం ఉంది, దేహబుద్ధికి కర్తృత్వం ఉంది. చాలా అందంగా చెప్పారు భగవాన్. అది మీకు ధనం ఉన్నా, పాండిత్యం ఉన్నా, యశస్సు ఉన్నా, ఇంట్లో మీకు ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా మీకు దుఃఖం వస్తూనే ఉంటుంది. ఏం చేత దుఃఖం వస్తుంది మానవుడికి అని? మానవుడికి దుఃఖం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీకు అన్నీ ఉన్నాయనుకోండి, శాంతి లేదనుకోండి, సుఖం లేదనుకోండి, బాబు చావు వస్తే బాగుండు బాబు, మనకు రోజులు ఎలా గడుతాయో, బతకలేకపోతున్నాం, చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది. మీకు ఇంటికాడ ఎంత డబ్బు ఉన్నా సరే, మీకు ఎంత సమాజంలో ఎంత గౌరవం ఉన్నా సరే, ఎంత పాండిత్యం ఉన్నా సరే, వేదాలు ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి మీకు పారాయణం చేయగల శక్తి ఉన్నా, మీకు శాంతి లేదనుకోండి చావును కోరుకుంటారు, సుఖం లేదనుకోండి చావును కోరుకుంటారు. అంటే నేను సిద్ధి ఏమిటంటే శాంతి. నీకు మనసులో కర్తృత్వం ఉంది, అహంకారంలో కర్తృత్వం ఉంది, దేహంలో దేహానికి సంబంధించి ఈ దేహం నాదని అనుకుంటా ఉంటాం కదా, ఆ బాడీకి సంబంధించినటువంటి ఆ కాన్షియస్నెస్లో కూడా ఏముంది, ఆ కర్తృత్వం. ఈ కర్తృత్వం నీకు ఎన్ని జన్మల్లో నీకు కూడా వస్తుందో, నువ్వు నీకు తప్పనిసరిగా కర్తృత్వం ఉన్నంతకాలం నీకు దుఃఖం వచ్చి తీరుతుంది. నీకు పవర్ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా సరే నీకు, అంటే దేహం కూడా నీడ ఎలాగ వస్తుందో అలాగే కర్తృత్వం కూడా, దుఃఖం కూడా వచ్చేస్తుంది. మనిషికి కర్తృత్వం ఉన్నంతకాలం ఆ గుర్రం వెనకాల బండి ఎలాగ వచ్చేస్తుందో, బాడీ కూడా నీడ ఎలాగ వచ్చేస్తుందో, అలాగే ప్రతి జన్మలో కూడా నీకు దుఃఖం తప్పనిసరిగా నీకు కూడా వెంటబడి ఉంటుంది, నీకు కూడా వచ్చేస్తుంది. మానవుడికి దుఃఖానికి విషాదానికి కారణం, దుఃఖానికి కారణం, టెన్షన్కి కారణం, అండ్రస్ట్కి కారణం, జన్మ మరణాలకి కారణం, ఎన్నిటికి ఒకటే, అదే కర్తృత్వమే కారణం. ఈ కర్తృత్వం ఎక్కడుంది? నీకు మనస్సులో ఉంది. ఈ కర్తృత్వం ఎక్కడుంది? నీ మనస్సులో ఉంది. భగవాన్ చాలా హేతుబద్ధంగా ఇది చెప్తారు. నమ్మకాలతోటి, విశ్వాసాలతోటి పని లేదు భగవాన్ టీచింగ్కి. అంతా కూడా క్యాష్ వేరే, క్యాష్ డౌన్ చేయమంటారు ప్రతిదాన్ని. నేనేదో చెబుతున్నాను నువ్వు నమ్ము, ఇలాగేం చెప్పరు. చాలా హేతువాదు, హేతుబద్ధంగా చెప్తారు మంచి ప్రతి మాట కూడా. కర్తృత్వం లేని వస్తువు ఒకటి ఉంది. ఆ కర్తృత్వం లేని వస్తువు నువ్వు పట్టుకుంటే దుఃఖం దేని మీద ఆధారపడింది? కర్తృత్వం మీద ఆధారపడింది. అంటే కర్తృత్వం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, దానికి కర్తృత్వం లేదు. ఆ వస్తువుని నీకు ఇప్పుడు నువ్వు మనస్సు నీకు నేనుగా ఏ విధంగా అయితే వ్యక్తమవుతుందో, అదే లోపల నా కర్తృత్వం లేని వస్తువు నీకు నేనుగా వ్యక్తమైతే అప్పుడు నీకు దుఃఖం నశిస్తుంది. అంటే గౌతమ బుద్ధుడు చెప్పిన, మిమ్మల్ని నీతోటి ప్రేమగా మాట్లాడినా, లాలించి మాట్లాడినా, బుద్ధగించి మాట్లాడినా, లేకపోతే ఎప్పుడైనా కొంచెం కమాండ్గా చెప్పినా, ఎవరు చెప్పినా మానవుణ్ణి దుఃఖము లేని స్థితికి తీసుకెళ్లాలని జ్ఞానులు చేసినటువంటి, లోకానికి జ్ఞానులు చేసినటువంటి ఉపకారం అది. ఇంకేంటంటే మీ తల్లిదండ్రులు మీకు బట్టలు ఇవ్వగలరు కానీ మీ దుఃఖాన్ని ఆర్పలేరు, మీకు అన్నం పెట్టగలరు కానీ మీ దుఃఖాన్ని ఆర్పలేరు. అంటే ప్రతి జ్ఞాని దయాస్వరూపుడే, స్నేహస్వరూపుడే. మనకి బిగ్గెస్ట్ రియాలిటీ ఎవరంటే జ్ఞాని. జీవుడికి కర్తృత్వం ఉంది, ఈశ్వరుడికి కర్తృత్వం లేదు. ఓ అర్జున, ఓ అర్జున, నువ్వు కర్తృత్వం లేని స్థితికి వెళ్ళి ఈ మూడు లోకాలని కాల్చి బూడిచ్చేసిన నీకు పాపము అంటది అన్నాడు భగవంతుడు. ఓ అర్జున, నువ్వు కర్తృత్వం లేని స్థితికి వెళ్ళి ఈ మూడు లోకాలని బూడిచ్చేసిన నీకు పాపము అంటదు అన్నాడు. ఆ స్టేట్ అటువంటిది చాలా వండర్ఫుల్ స్టేట్. వండర్ఫుల్ స్టేట్ అంటే భగవాన్ అన్నారు, నువ్వు అనుకుంటున్నావు అది వండర్ఫుల్ స్టేట్ అంటే న్యాచురల్ స్టేటే అన్నారు. భగవాన్ అన్నారు నువ్వు ఇంకా వండర్ఫుల్ స్టేట్ అని చెబుతున్నావు, అది వండర్ఫుల్ స్టేట్ ఏం కాదు, అది న్యాచురల్ స్టేటే, నార్మల్ స్టేటే. నువ్వు వండర్ఫుల్, బ్యూటిఫుల్ అలాగ అనకు. నువ్వు ఏం అక్కర్లేదు, న్యాచురల్, అది న్యాచురల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. నీ హృదయంలో ఉన్న ట్రూత్ సింపుల్గా ఉంటుంది, నీ హృదయంలో ఉన్న ట్రూత్ కాంప్లికేటెడ్గా ఉండదు. వండర్ఫుల్ వండర్ఫుల్ అలా అనుకునుము, అది సింపుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, అది నార్మల్గా ఉంటుంది. అలాగే నువ్వు సింపుల్గా ఉండు, నార్మల్గా ఉండు, న్యాచురల్గా ఉండు. నదిని సముద్రంలో ఎలా కలుస్తుందో నువ్వు కూడా వెళ్ళి అందులో కలిసిపోతుంది. నీ హృదయంలో నిజానికి కర్తృత్వం లేదు కాబట్టి, నీ హృదయంలో ఉన్న ట్రూత్ ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో దుఃఖం మూలంతో సహా వేరుతో సహా నశిస్తుంది. ఇది భగవాన్ చెప్పిన టెక్నిక్. జీవుడికి ఎందుకు దుఃఖం వస్తుంది, ఆత్మకి ఎందుకు దుఃఖం లేదు? అంటే జీవుడికి కర్తృత్వం ఉంది, ఆత్మకి కర్తృత్వం లేదు. అంటే నువ్వు జీవుడుగా ఉన్నంతకాలం నేను దుఃఖం వెంటాడుతుంది, నువ్వు ఆత్మకి కర్తృత్వం లేదు కాబట్టి ఆత్మ నీకు తెలియబడిన వెంటనే దుఃఖం నశిస్తుంది. ఇది ఫార్ములా, ఇది ఇది అర్థం చేసుకోండి మీకు బాగా. అయితే అప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే అది దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష మీ హృదయం యొక్క లోయల్లోంచి, మీ హృదయం యొక్క లోతుల్లోంచి మీరు తెలుసుకోవాలనే కాంక్ష ఉబికి ఉబికి వస్తుంది. ప్రస్తుతం మీకు ఎవరికైనా దుఃఖం లేదనుకోండి, అనుకోండి మాట వచ్చి రాదనుకోకుండా అది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది, వచ్చేస్తుంది అందరికీ. ఇంకా ఒకవేళ ఈ జన్మలో తప్పించుకుని రాబోయే జన్మలో ఈ జన్మలో దుఃఖం కూడా అందులో వచ్చేస్తుంది, వడ్డీతో సహా అనుభవించాలి. ఇంకేదంటే కర్తృత్వం, ఆ డోయర్షిప్ ఉన్నంతకాలం దుఃఖం వాయిదా పడతా ఉంటుంది, కానీ ఏ మనిషికైనా దుఃఖం వచ్చి తెరదు. ఇప్పుడు ఆ చైతన్య స్థాయి మానవుడు అందుకునేవారు. మంచి గుణాలు నేర్చుకోవాలని నేర్చుకోవాలని జ్ఞానం అనుకోక్కర్లేదు అండి. ఇక మంచి గుణాలు న్యాచురల్గా ఉంటాయండి ఎవరికి, జ్ఞానికి. అంటే స్నేహం, దయ, సంతోషం వంటివి జ్ఞానికి సహజం అవుతాయి, అవి సహజంగానే ఉంటాయి వాడికి, వాడు నేర్చుకోక్కర్లేదు. కొంతమంది మాట్లాడుతుంటే తెచ్చిపెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు, అవి మాట్లాడే మనం తెలిసిపోతూ ఉంటుంది, వాళ్ళు తెచ్చిపెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. న్యాచురల్గా ఉండే మాట ఆర్టిఫిషియల్గా ఉంటాయి. అయితే ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, మంచి లక్షణాలు జ్ఞానం కాదు. ఒకసారి భగవాన్ చెప్తుంటే, ఏమో భగవాన్ మీ మాటలు ఇంటి మాకు భయమేస్తుంది, మా సపోర్ట్లన్నీ పడగొట్టేస్తున్నారు, మమ్మల్ని అక్కడ కూర్చొని ఎవరేంటన్నారు భగవంతుడు. భగవంతుడు అక్కడ అన్నాడు, ఏదో ఆధారం పెట్టి బతుకుతున్నాం మేము, మా ఆధారాలను ఓడగడతా అంటే ఇంకేలాగండి. అంటే వాడు చాలా బుద్ధిమంతుడు అనమాట. వాడు ఎవడండి, వాడు అందరూ అంటే మంచివాడు మంచివాడు, కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆడికి, వాడికి ఆ మంచి లక్షణాలు ఉన్నాయి. వాడు అందరూ అండి మంచివాడు మంచివాడు అంటున్నారు, వాడు నిజంగా మంచి లక్షణాలు అన్నమాట నిజమండి. అది భగవాన్ ఏమన్నారంటే, ఈ లక్షణాలు ఈ గుణాలు మనసులో ఉన్నాయి కానీ బ్రహ్మంలో లేవు. అందరూ మంచివాడు మంచివాడు అనుకుంటాడు, నువ్వు నేను మంచివాడు నేను మంచివాడిని అనుకుంటా. మంచితనం అనేది మనసులో ఉంది కానీ చైతన్యం లేదు. అలాగని నేను మంచిగా ఉండొద్దు అంటలేదు. మంచితనం అనేది ఇంటర్నల్ సపోర్ట్, బ్రహ్మమును తెలుసుకోవటానికి. గుణము మనస్సులో ఉంది కానీ, సబ్జెక్ట్ చూడండి, గుణము మనస్సులో ఉంది కానీ నిజంలో లేదు. మంచి గుణమైనా మనస్సులో ఉంది, చెడు గుణమైనా మనస్సులో ఉంది, కానీ ట్రూత్లో మంచి లేదు చెడు లేదు, అద్వైతానికి అతీతంగా ఉంది. అది బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్. అక్కడ క్వాలిటీస్, ఇవి మంచి గుణం అని చెడు గుణం అని దేని ఎంతవరకు, ఈ పునర్జన్మ, ఈ పూర్వజన్మ, ఇవన్నీ ఈ గుణాలు, ఈ లోకాలు, ఇవన్నీ దేనికి సంబంధించి, మనసుకు సంబంధించినవి, దేనికి సంబంధించినవి, మనసుకు సంబంధించి. గుణాలు ఎక్కడున్నాయి, ఈ మనసులో ఉన్నాయా, అసలు వస్తువులో గుణాలు లేవయ్యా అన్నాడు. పాపం ఈ గుణవంతుడు ఏమన్నాడంటే, ఏమండి ఏంటి మాకున్న సపోర్ట్లన్నీ పడగొట్టేస్తున్నారండి, మేము బతకక్కర్లేదా అన్నాడు పాపం. మేము ఏదో సమాజంలో గౌరవంగా ఉన్నాం, పేరు తెచ్చుకున్నాం, గుణాలన్నీ అబద్ధమే అంటున్నారు, మంచిగా మంచి అబద్ధం అంటున్నారంటే, అది భగవాన్ ఏమన్నారంటే, అది కాదు బాబు, నీకు మంచితనంగా ఉండు, మంచిదే అదే డెస్టినేషన్ అనుకోకు, అదే గమ్యం అనుకోకు. అయితే ఆ మంచితనం అనేది నీకు ఇంటర్నల్ సపోర్ట్ అన్నారు భగవాన్. అంతేకాదు నీ ఇంటర్నల్ సపోర్ట్ అయినా అది గమ్యం కాదు. నువ్వేం చేస్తున్నావు, నేను మంచివాడు అందరూ నేను మంచివాడు అనుకుంటున్నారు అక్కడ అనుకోకు నువ్వు, అది డెస్టినేషన్ కాదు, పైగా అబద్ధం అని చెప్తారు. అది అబద్ధం అని చెప్తే కంగారు పడ్డాడు, కంగారు పడి మమ్మల్ని అక్కడ కూర్చొనివరా, మాకున్న ఆధారాలను ఓడగొట్టేస్తారన్నారు. ఓడగట్టుదాం అని కదా, అసలు నిజం దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను నేను చేసే ప్రయత్నం అన్నారు. నీ మనసును కంగారు పెట్టడం నా ఉద్దేశం కాదు, ట్రూత్ దగ్గరికి ఏదో రకంగా నేను తీసుకెళ్ళాలి. అది యేసుక్రీస్తు చెప్తాడు, ఈ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. ఈ హృదయంలో ట్రూత్ నీకు తెలియబడదు అనుకో, నీకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ లేదు, పీస్ లేదు, హ్యాపీనెస్ లేదు. ఇంకా ఫ్రీడమ్ ఎక్కడుంది? ఫ్రీడమ్ ఎక్కడుంది? ట్రూత్లోనే ఉంది. ట్రూత్ దగ్గరికి నేను తీసుకెళ్తానికి ఎందుకు ప్రయత్నం చేస్తానంటే, నీ మీద నీకున్న సపోర్ట్లు ఓడగొట్టడం కోసం కాదు. ఆ ట్రూత్ దగ్గరికి నువ్వు వెళ్ళవనుకో, నీకు ఫ్రీడమ్ లేదు, పీస్ లేదు, హ్యాపీనెస్ లేదు, ఇమోర్టల్ స్టేట్ నువ్వు అందుకోలేవు, పునర్జన్మల నుంచి విడుదల పొందలేవు. అందుకే నేను కంగారు పెట్టడానికి కాదు, నీ సపోర్ట్లు ఓడగట్టడానికి కాదు. ఇక భగవాన్ ఏం చెప్పారు, గుణం కూడా ఎక్కడ ఉంది? మనస్సులో ఉంది, కానీ గుణం బ్రహ్మములో లేదు. కానీ అయితే గుణానికి విలువ లేదా? విలువ ఉంది, అది ఇంటర్నల్ సపోర్ట్. ఆ బ్రహ్మముని తెలుసుకోవడానికి అది ఇంటర్నల్ సపోర్ట్. ఇప్పుడు చాలామంది స్వాములు వివాహాలు మానేసి ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేసి బ్రహ్మచర్యం కూడా అవలంబిస్తున్నారు. అయితే బ్రహ్మచర్యం అవలంబించినంత మాత్రం చేత బ్రహ్మము తెలియదు, కానీ లోపల ఉన్న బ్రహ్మమును తెలుసుకోవడానికి బ్రహ్మచర్యం ఒక సపోర్ట్, ఎక్స్టర్నల్ సపోర్ట్. లోపల ఉన్న మంచితనం ఇంటర్నల్ సపోర్ట్, బయట ఉన్నటువంటి బ్రహ్మచర్యం బాడీతో చేసేవాడు బ్రహ్మచర్యం ఎక్స్టర్నల్ సపోర్ట్, ఆ వస్తువును తెలుసుకోవడానికి. అంతేకాని బ్రహ్మచర్యమే ఆ బ్రహ్మము కాదు, అది బ్రహ్మచర్యం అనేది నీకు ఎక్స్టర్నల్ సపోర్ట్. లోపల నీకున్న గుడ్నెస్, గ్రేట్ క్వాలిటీస్ ఇవన్నీ ఏంటది? ఇంటర్నల్ సపోర్ట్. కొన్నేమో ఎక్స్టర్నల్ సపోర్ట్స్, కొన్ని ఇంటర్నల్ సపోర్ట్స్, ఇవన్నీ కూడా నీకు బ్రహ్మానుభవం పొందటానికి సహకరిస్తాయి. నేను కాదంటాం లేదు, కానీ ఇదే గమ్యం కాదు, ఇదే గమ్యం కాదు, ఈ సపోర్ట్లే గమ్యం కాదు, ఇదే డెస్టినేషన్ కాదు. మన ఇంట్లో ఎనపెట్టి ఉందనుకోండి, తాళం చేయి మన దగ్గర లేకపోతే ఏం సుఖం లేదు. అలాగే మన హృదయంలో ఈశ్వరుడున్నా, ఈశ్వరుడు తెలుసుకునే తాళం చేయి మనకు కావాలి. ఆ తాళం చేయి మనకు ప్రసాదించేవాడు గురువు జ్ఞాని. పూజల కంటే, జపాల కంటే, ధ్యానాల కంటే, విచారణల కంటే గురువు అనుగ్రహం అత్యంత ప్రధానమైనది. అట్మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ గురువు అనుగ్రహానికి భగవాన్ ఇచ్చాడు. మంచి వాళ్ళు చేసే పనులు పట్టి జ్ఞానం ఎలా ఉంటాయంటే సంతోషిస్తాడు, దుష్టుల పట్ల క్షమ కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడు? చెరకు ఓర్పు కలిగి ఉంటాడు. మనకు రామచంద్రమూర్తి గురించి చెప్తారు, భూమికి ఎంత పేషెన్స్ ఉందో శ్రీరాముడికి అంత ఓర్పు ఉండటండి. ఎర్త్కి, ఈ ప్లానెట్కి, ఎర్త్కి, ఈ భూమికి ఎంత ఓర్పు ఉందో, ఎంత పేషెన్స్ ఉందో, ఎంత టాలరెన్స్ ఉందో శ్రీరాముడికి అంత ఓర్పు ఉండటండి. ఇప్పుడు మీ భర్త ఏదైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి, మీ ముఖంలో వికారం వచ్చేస్తుంది. మీ భర్త మిమ్మల్ని ఏదైనా ఇంటికి వెళ్తే ఏదైనా అన్నారనుకోండి, మీ ముఖంలో వెంటనే వికారం వచ్చేస్తుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసం చెయ్యని దశరథుడు చెప్పిన ముఖంలో ఏం వికారం కలగలేదు, ఏమి ఏమి క్షేమ తలకాయంతో కూడా ఏం కలగలేదు. ఒకసారి సీతమ్మ కూడా పొరపాటు మాటలు మాట్లాడింది. ఎలా మాట్లాడింది అంటే, నువ్వు పైకి పురుషుల్లా కనిపిస్తున్నావు, నీ లక్షణాలని స్త్రీ లక్షణాలే అంద రామచంద్రమూర్తి. సీతమ్మ నోటంతా మాట అన్న తర్వాత ఆయన ముఖంలో ఎక్కడ వికారం కనపడ్డా? వాడు దేవుడు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, భగవాన్ చాలా సింపుల్గా చెప్తారు, వేదసారమే ఆయన చెప్పేది ఏంటి, వేదసారమే. మనకు అర్థమయ్యే మాటలు మన బ్రెయిన్కి పట్టే మాటల్లో చెప్తారు. నీ కాళ్ళకి చెప్పులు తొడుక్కో, చెప్పులు తొడుక్కుని రోడ్డు మీద తొడుక్కున్నావు అనుకో, నువ్వు నీ కాలు గబుక్కుని ప్రమాదవశత్తు రాయి మీద పడినా పడలేదు, ముళ్ళ కంచి మీద పడినా పడలేదు. నువ్వు చెప్పులు తొడుక్కో, నీ కాళ్ళకి చెప్పులు తొడుక్కో. నువ్వు రోడ్డంతా తోలెక్కడ పరచగలగవు, నీకు అర్థమవుతుంది? రోడ్డంతా నువ్వు తోలెక్కడ పరచగలవు, నీ కాళ్ళకి చెప్పులు తొడుక్కో. నడిచేటప్పుడు నీ కాలు ఎప్పుడైనా నీ ఒక ముందు మీద పడింది అనుకో, నీకేం ప్రమాదం లేదు, చెప్పులు ఉంటాయి. లేకపోతే ఏదైనా రాతి మీద పడింది అనుకో, అప్పుడు ప్రమాదం లేదు, గుచ్చుకోదు, నీ చర్మానికి గుచ్చుకోదు. అదేవిధంగా నువ్వు జ్ఞానం కనుక సంపాదిస్తే, జ్ఞాన దృష్టి కనుక సంపాదిస్తే, ఈ ప్రాపంచిక పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా ఆ ప్రతికూలంగా ఉన్నా, నువ్వు కాళ్ళకి జోడేసుకుని వెళతాంటే పొరపాటుని రాయి మీద పడినా, నీ ముళ్ళ మీద పడినా నీ కాలుకి ఏ విధంగా అయితే నష్టం కలగదో, అలాగే నీ జ్ఞాన దృష్టి కనుక సంపాదిస్తే, అంతర్దృష్టి కనుక సంపాదిస్తే, ఆ సహజ దృష్టి కనుక నువ్వు సంపాదిస్తే, ఆ మనస్సులో నెమ్మది స్థితి కనుక నువ్వు సంపాదిస్తే, నీకు ప్రాపంచిక పరిస్థితులు, భౌతిక పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నేనేమి తాకం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాంటే చాలా ముళ్ళు ఉంటాయి, కానీ కాళ్ళకి చెప్పులు ఉంటే ప్రమాదం లేదు. అదేవిధంగా సంసార పరిస్థితులు కానీ ప్రాపంచిక పరిస్థితులు కానీ నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీకు జ్ఞాన దృష్టి కనుక ఉంటే, సామాజిక పరిస్థితులు కానీ నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీకు జ్ఞాన దృష్టి కనుక ఉంటే, అంతర్ముఖ దృష్టి కనుక ఉంటే, ఆ బయట వచ్చే ఆ దుఃఖాలు, బయట వచ్చే ఘర్షణలు, బయట వచ్చే ఇబ్బందులు, సోషల్ సమాజపరంగా లోకపరంగా కుటుంబ పరంగా నీకు వచ్చే ఇబ్బందులు కూడా నీ మనసును ముట్టుకోవు, నీ మనసును తాకవు. ఏం చేస్తే నీ మనసు ఎక్కడుంది? హృదయంలో ఉంది. బాహ్యముఖం అవుతా అంటే మనసును తాగుతాయి, కానీ అంతర్ముఖం అవుతా అంటే ఈ కష్టాల మనసుని నా తాకు. నువ్వు కాళ్ళకి జోడి తొడుక్కుని వెళ్ళిపోతున్నట్టే నీకు జ్ఞాన దృష్టి కలిగితే ఈ లోకంలో జీవించడం కూడా అటువంటిది. మన చుట్టూ తొడుక్కుని వెళ్ళేటప్పుడు మంచి ప్రదేశంలో చెప్పబడినా పర్వాలేదు, నువ్వు ముళ్ళని చూడపడినా పర్వాలేదు. అలాగే జ్ఞాన దృష్టిని కలిగినప్పుడు పరిస్థితులు అనుకూలమైన ఇబ్బంది లేదు, వ్యతిరేకంగా ఉన్న ఇబ్బంది లేదు, ఈ శాంతి మటుకు ఇచ్చేతరదు. భగవాన్ ఎక్కడ అదే చెప్తారు, నీకు శాంతి లేకపోతే ఎదట వాడికి ఏమి శాంతి ఇస్తావు? నీకే సుఖం లేనప్పుడు ఎదట వాడికి ఏమి సుఖాన్ని ఇస్తావు? నీకే ఆనందం లేనప్పుడు ఎదట వాడికి ఏమి ఆనందాన్ని ఇస్తావు? నువ్వు ముందు ఆనందాన్ని సంపాదించుకో, శాంతిని సంపాదించుకో, సుఖాన్ని సంపాదించుకో, ఆ శాంతిని అందరికీ పంచిపెట్టచ్చు. నీకే లేనప్పుడు ఎదట వాళ్ళకి ఏమి ఇస్తావు? మనం ఏదైతే గ్రేట్ క్వాలిటీస్ అనుకుంటున్నామో ఈ క్వాలిటీస్ అని కూడా జ్ఞాన గ్రేట్ అనుకోడు, వాడికి న్యాచురల్గానే తీసుకుంటాడు క్వాలిటీస్, న్యాచురల్గానే తీసుకుంటాడు, సహజంగానే ఉంటాయి గుణాలన్నీ కూడా, సహజంగానే ఉంటాయి. అంటే గ్రేట్ మ్యాన్ ఎవడు కూడా ఆ పని చేసేటప్పుడు నేను చాలా గ్రేట్ పని చేస్తున్నాను అనుకోడు, మామూలు సింపుల్గానే వాడు చేసేస్తాడు. మామూలుగా అది చేసిన తర్వాత మనం అనుకుంటాడు గ్రేట్ అని, ఆడనుకోడు వాడు అనుకు నిజంగా వాడు అనుకుంటాడు గ్రేట్ మ్యాన్ కాదు. ఏదైనా ఒక మనిషి వాడు పని చేస్తే నేను గ్రేట్ వర్క్ చేస్తున్నాను వాడు అనుకుంటాడు గ్రేట్ మ్యాన్ కాదు. వాడు మామూలుగానే మన ముఖం ఎలా కడుక్కుంటున్నాము, స్నానం ఎలా చేస్తున్నాము, అన్నం ఎలా తింటున్నాము, అలాగే వాడు చేసుకెళ్ళిపోతాడు ఆ పని కూడా. కానీ ఆ పని మనకి మటుకు గ్రేట్ కింద అనిపిస్తుంది అంతే, వాడేమనుకోడాల. ఈ జ్ఞానికి దేహంతో పని లేదు. వారికి దేహం ఉన్నా ఒకటి అట్టండి, ఊరిపోయినా ఒకటి అనట్టండి. వారికి దేహంతో ఏమీ పని లేదు అట్టండి జ్ఞానికి. ఒకవేళ దేహానికి ఏదైనా అన్నం తిన్నా, తిరిగినా, ప్రయాణాలు చేసినా, ఒక చోట కూర్చున్నా, లేకపోతే తిరిగినా, నుంచున్నా, ఆ కూర్చున్నా, ఆ తిరిగినా, తింటున్నా, ఏది చేస్తున్నా, తిరిగినా, ఏది చేసినా ఈ తరగతి కోసమే జ్ఞాని చేసేది. వాడికి సొంత పని అంటూ లేదు. ఏం బ్యూటిఫుల్ టీచింగ్ వచ్చాను. వాడు తింటున్నా, వాడు తిరుగుతున్నా, వాడు మాట్లాడుతున్నా, లేక ఒక చోట ఉన్నా, ప్రయాణాలు చేస్తున్నా, లేక ప్రయాణం చేయకుండా ఒక చోట కూర్చున్నా, ఏది చేసినా వాడు ఇతరుల కోసం. వాడు ఏది చేసినా ఇతరుల కోసమే. ఏం చేయాలి వాడికి భౌతికంగా వాడితే వాడు సంపాదించవలసిందంటే ఏమిట? ఇది కృష్ణుడు గీతలో చెప్పాడు, నేను ఈ లోకంలో పనిచేసి పొందవలసిన వస్తువు ఏమీ లేదు. ఈ లోకంలో పనిచేసి నేను పొందవలసిన వస్తువు ఏమీ లేదు, అయినా పని చేస్తూనే ఉన్నాను. వాడు దేవుడు. జ్ఞానికి ఏం అనురక్తి లేదు, పని చేస్తాడు జ్ఞాని, పని చేస్తాడు కానీ రక్తి లేదు. ఏ విధంగా ప్రభావితం కాకుండా వాడు చేసుకునే పని కామ్గా, క్వైట్గా, కూల్గా, డీప్గా చేసుకుపోతూ ఉంటాడు. నీ మాటల వల్ల కానీ, నీ చేష్టల వల్ల కానీ, అది లోకంలో ఉన్నటువంటి ఆ రాగద్వేషాల వల్ల కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాడు, దానివల్ల ప్రభావితుడు కాడు, లోకంలో జరిగే ఈవెంట్స్కి ప్రభావితుడు కాడు. ఆయన అనుకున్నది ఆయన ద్వారా గర్వలసిన పని అంటే సైలెంట్గా కూల్గా చేసుకుపోతూ ఉంటాడు. మనం ఆయన గౌరవించినా ఆ గౌరవం హృదయం దాకా వెళ్ళదు, అగౌరవం చేసినా అది హృదయం దాకా వెళ్ళదు. ఈశ్వరుని పూజించడం ఎందుకంటే మనం పూజించడం అనేది ఈశ్వరుడే ఉబ్బుపోవడం, మీకు అర్థమవుతుంది. అది ఈశ్వరుడు, ఈశ్వర ధ్యానం, ఈశ్వర పూజ ఎందుకంటే ఆ ఈశ్వరుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనకున్న ఆటంకాలు ఆయన దయ లేకపోతే, ఆయన గ్రేస్ కనుక లేకపోతే, ఆయన కంపాషన్ కనుక, ఈశ్వరుడు యొక్క కంపాషన్ లేకపోతే, ఈశ్వరు మన హృదయంలో ఉన్న ఈశ్వరుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలు కేవలం మన సొంత తెలివితేటల వల్ల, మన సొంత ప్రయత్నం వల్ల తొలగించుకోలేం కాబట్టి, ఈశ్వరానుగ్రహం కూడా అవసరం కాబట్టి, ఆ కృషి మన కృషితో పాటు దేవుని కృప కూడా మనకు అవసరం కాబట్టి, ఆ ఈశ్వరుని ధ్యానం చేస్తుంటే, ఆ ఈశ్వరుని కనుక మనం స్మరించగా స్మరించగా అవుతుంటే, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం, ఆయన కృపకి పాత్రలు అవుతాం. ఈ బండరాళ్ళు ఎన్నో పునర్జన్మల కలిగి చేసే వాసనలు తెండని చేసి ఈ బండరాళ్ళు, మన హృదయంలో ఉన్న బండరాళ్ళు, బరువైన రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, ఆ హృదయంలో పునర్జన్మకు కారణాలైనటువంటి ఈ స్టోన్స్ అన్ని కూడా కేవలం నీ తెలివితేటల వల్ల, నీ యొక్క ఎఫర్ట్ వల్ల ఈ బయటకు పో. ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా నీ లోపల ఉన్న బండరాళ్ళు బయటకు నువ్వు గెంటలే. ఇప్పుడు చూడండి, గోదావరి నదికి వరద వచ్చినప్పుడు చిన్నరాళ్ళు, పెద్దరాళ్ళు, చిన్న చెట్లు, పెద్ద చెట్లు, చిన్న రొబ్బలు, పెద్ద రొబ్బలు, ఆంబోతులు కూడా కొట్టుకుపోతాయి. అదేవిధంగా ఈశ్వర అనుగ్రహం వచ్చినప్పుడు నీలోని చిన్న వాసనలు, పెద్ద వాసనలు, అంటే పునర్జన్మలకు కారణమైనటువంటి టెండెన్సీస్ అని కూడా ఒక ప్రవాహం కింద, ప్రవాహంలో గడ్డి పరక ఎంత తేలిగ్గా ఆ కొట్టుకుపోతుందో, ఆ పెద్ద పెద్ద వాసనలు కూడా ఈశ్వర అనుగ్రహం ఉంటే నీకు అలా కొట్టుకుపోతాయి అంటున్నారు భగవాన్. కేవలం ఏదో సాధన చేశాను ముక్కు మూసుకున్నానండి, ఏడు పొద్దున్న 2 నిమిషాలు ముక్కు మూసుకున్నానంటే సరిపోదు. ఈ ప్రాణాయామం కూడా అంతకే ప్రాణాయామం, ఎందుకంటే మనస్సును స్వాధీనం చేసుకోవడానికి. నీ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ప్రాణాయామం సహకరిస్తుంది కాబట్టి ప్రాణాయామం చేయమన్నారు. అంత మాత్రం చేతే నీ పునర్జన్మలకు కారణమైనటువంటి టెండెన్సీస్ పోవు, ఈశ్వర అనుగ్రహం అనే ప్రవాహం వస్తున్నాయి కానీ ఈ టెండెన్సీస్ కూడా బయటకు నువ్వు కక్కలేవు, బయట కొట్టుకెళ్ళవు. ఈ ప్రకృతి చేష్టలు, ఈ ప్రకృతి గుణాలు, ఈ ప్రకృతి వికారాలు దాటిన తర్వాత మనం అందరం ఒకటి. ఇప్పుడు మన శరీరాలన్నీ చాలా తేడాగా ఉన్నాయి, మన రకరకాల కలర్స్, మన బాడీ కలర్స్ రకరకాల కలర్స్, మన మనసులో కూడా రకరకాలుగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, చెడ్డగా ఉన్నాం, మనమే రకరకాలుగా ఉంటున్నాం. 24 గంటల్లో రకరకాలుగా ఉంటాం మనం. అలాగే మనసులో రకరకాలుగా ఉన్నాం, శరీరంలో రకరకాల రంగులు, కానీ మన హృదయంలో మట్టికి మనం ఒకటిగానే ఉన్నాం. అదే చైతన్యం. శరీరంలో తేడాగా ఉన్నాం, అహంకారంలో తేడాగా ఉన్నాం, చిత్తవృత్తిలో తేడాగా ఉన్నాం, మనస్సులో తేడాగా ఉన్నాం, కానీ మనం అందరం కూడా హృదయంలో ఒకటిగానే ఉన్నాం. భగవద్గీతలో శ్లోకం ఉంది, పండితుళ్ళు ఏనుగులు చండాలుళ్ళు కుక్కలు, ఆ కుక్క మాంసం తినేవాళ్ళు వీళ్ళందరిలోనే ఎవడైతే ఒకే వస్తువును చూస్తున్నాడు వాడు జ్ఞాని అని. ఏనుగులు గోవులు పండితుడులో ఆ కుక్కలు, ఆ కుక్క మాంసం తినేవాళ్ళు వీళ్ళందరిలోనే ఎవడైతే ఒకటే వస్తువును చూస్తున్నాడు వాడు జ్ఞాని. ఒకటే వస్తువును చూస్తున్నాడు వాడికి ఏం వికారం కలగదు, వాడు అందరిలో కూడా నిర్వికారంగానే ఉంటాడు. ప్రపంచంలో ఏది చూసినా దానికి ఆ ప్రభావానికి ధోని కాడు, అట్రాక్ట్ కాడు. చరణ్ గారు చెప్తూ ఉంటారు, నేను స్వయంగా సమక్షంలో చూశానండి, ఉపనిషత్తులో వర్ణించిన మాటలు వదిలేయండి, ఆ మాటలు అటెన్షన్, అది జ్ఞానమే, అది అటెన్షన్. చలం గారు చెప్తూ ఉంటారు, భగవాన్ దగ్గరికి పొలిటీషియన్స్ వచ్చారు, అడ్మినిస్ట్రేటర్స్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి గాయకులు వచ్చారు, ఎన్ని రకాల మనుషులు వచ్చినా ఎవరికి కూడా ఆయన అట్రాక్ట్ కాదు. ప్రపంచంలో వాళ్ళని ఆకర్షించింది ఏమి లేదు, వాళ్ళు ఏది చేసినా ఇతరుల కోసం, కోపం నటించినా ఇతరుల కోసం. జ్ఞానికి మన మీద వచ్చిన కోపం కూడా అది కూడా ఆయన మన పట్ల చూపించే అనుగ్రహమే, ఆయన కోపం కూడా ఆయన అనుగ్రహమే అని ఎవడైతే అనుకుంటున్నారు వాళ్ళ అదృష్టం ఉంటారు. ఏదైనా ఒక బలహీనత మనలో ఉన్న బలహీనతను తీయటానికి కోపం నటించవచ్చు జ్ఞాని, అది కూడా ఆయన అనుగ్రహమే, ఆయన కోపం కూడా ఆయన అనుగ్రహమే. జ్ఞాని ఎలా ఉంటాడటండి, ఎవడని నవ్వుతుంటే ఆయన నవ్వుతాడు అట్టండి, ఎవరిని ఏడుస్తాంటండి ఆయన ఏడుస్తాడటండి, ఎవడని తాళనేస్తుంటే ఆయన కూడా తాళనేస్తాడటండి, ఏడుస్తాంటే ఏడుస్తాడటండి, నవ్వుతాంటే నవ్వుతాడటండి, ఎవరైనా పాడతాంటే పాడతాడటండి, తాళమేమంటే తాళనేస్తాడటండి. ఇందులో ఏది కాదు ఆయన, ఇందులో ఏది కాదు. కానీ బాహ్యానికి ఎలా ఉంటే మనం అందరం నవ్వుతే ఆయన నవ్వుతాడటండి, మనం అందరం ఏడిస్తే మనతో పాటు కొంచెం చేతి ఏడుస్తాడటండి ఆయన కూడా, మనం తాళం వేస్తే తాళం వేస్తాడటండి, పాటలు పాడితే మనతో కూడా పాటలు పాడతాడటండి. కానీ ఇందులో ఏమి కూడా ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవ్వడం, మనతో పాడొచ్చు, మనతో నవ్వచ్చు, మనతో ఏడవచ్చు, కానీ ఇందులో ఏది కూడా ఏది ఆయన కాదని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంటే అద్దంలో మన ముఖం చూసుకుంటాం, ఆ అద్దంలో కనిపించేదేంటి, ప్రతిబింబం అంతే కదా. ఆ ప్రతిబింబం ఎంత నిజం లోకం కూడా అంతే నిజం జ్ఞాన దృష్టిలో. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అద్దంలో మన ముఖం చూసుకుంటే ఏం కనిపిస్తుంది, ఆ ప్రతిబింబం సత్యమా అసత్యమా, అసత్యమే. ఆ ప్రతిబింబం ఎంత అసత్యమో లోకం కూడా అంత అసత్యమే. ఇక్కడ స్టేజ్ మీద కూర్చోండి, మీరందరూ ఐక్యమత్యముగా ఉండగలను అని చెబుతాను, దాని అర్థం ఏంటి, పైకి మాట ఎలా ఉందండి, చాలా బాగుందండి, కానీ మీ ఆ పేచీలు ఉన్నాయి కాబట్టి ఐక్యమత్యంగా ఉండమని నేను చెబుతున్నా. పేచీలు లేవనుకోండి, మీలో అభిప్రాయాలు లేవనుకోండి, మీలో డిఫరెన్సెస్ లేవనుకోండి, మీలో పేచీలు లేవనుకోండి, అది ఐక్యమత్యంగా ఉండండి చెప్పేక్కర్లేదు. అసలు ముసలి వాళ్ళు చెప్తుంటారు, ఇంట్లో ముసలి తలకాయకుండా ఉంటాయి, ఈ కోటల నుండి ఏ పేజీలు పెట్టుకుంటూ ఉంటారు ముసలి వాళ్ళు. ఏమంటారంటే ఐక్యమత్యముగా ఉండండి, ఐక్యమత్యమే లక్ష్మి అని చెప్తూ ఉంటారు ఈ ముసలి వాళ్ళు. మీకు అర్థం అవుతుందండి, అంటే అది మాట అంటే లోపల ఐక్యమత్యంగా ఉండండి అంటే అక్కడ పేచీలు ఉన్నాయని అర్థం, లేకపోతే ఐక్యమత్యంగా ఉండండి అని చెప్పక్కర్లేదు. అదేవిధంగా భగవాన్ ఏమంటారంటే అందరూ సమానముగా ఉండండి అంటే సమానంగా మనుషులు అందరూ సమానంగా ఉండరు, మా మనుషులందరూ కూడా వికారాలతోటే ఉంటారు, ఆ వికారాల మధ్యనే సమత్వం చూడటం నేర్చుకోవయ్యా అంటున్నారు.